ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రైతన్న, ఒక్క నిమిషం ఆలోచించు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
దేశానికే మీరు వెన్నెముక లాంటోళ్ళు,
దేశానికే మీరు వెన్నెముక లాంటోళ్ళు.
ఎండనక వాననక కష్టపడుతుంటారు,
ఎండనక వాననక కష్టపడుతుంటారు.
నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
దేశానికే మీరు అన్నం పెట్టే వాళ్ళు,
దేశానికే మీరు అన్నం పెట్టే వాళ్ళు.
అన్నపూర్ణ దేవి అసలైన రూపాలు,
అన్నపూర్ణ దేవి అసలైన రూపాలు.
పంట నష్టం తోటి కుంగిపోతున్నారు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
నాటి నుండి మీరు నేటి వరకు కూడా,
నాటి నుండి మీరు నేటి వరకు కూడా.
పడ్డారు కష్టాలు, పొందారు ఫలితాలు,
పడ్డారు కష్టాలు, పొందారు ఫలితాలు.
నేటి సమాజంలో బలి అయిపోతున్నారు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
చీడపీడల్లోన తోడుంట ఎరువులు,
చీడపీడల్లోన తోడుంట ఎరువులు.
తీరుస్తది ప్రభుత్వం అప్పుల బాధల్ని,
తీరుస్తది ప్రభుత్వం అప్పుల బాధల్ని.
మీ కండగా మేమున్నాం అంటుర్రు శాస్త్రవేత్తలు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
కష్ట నష్టాల్లో నా తోడుగా మేముంటాం,
కష్ట నష్టాల్లో నా తోడుగా మేముంటాం.
చేను చెలకల్లో నా చేయూత మేమిస్తాం,
చేను చెలకల్లో నా చేయూత మేమిస్తాం.
అందుకే అంటున్నాం ఆత్మహత్యలొద్దు.
రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు. రైతులారా వందనం, మీరందరికీ అన్నదాత వందనం పాదాలకు.
రైతన్నా, ఒక్క నిమిషం ఆలోచించు.
రోజులానే ఈరోజు ప్రశాంతమైన వాతావరణం, తేజోవంతమైన సూర్యునికి ఆహ్వానం పలుకుతూ పశుపక్షులు ఎంతో సంతోషంగా ఉన్నాయి. కానీ ఈ తేజస్సు, ఈ సంతోషం చంద్రయ్య మొహంలో కనిపించడం లేదే. ఎందుకని? అసలు ఈ చంద్రయ్య ఎవరు అని ఆలోచిస్తున్నారా? చంద్రయ్య ఒక ఊరిలో తనకున్న 2 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న ఓ నిరుపేద సాధారణ రైతు. సరోజ తన భార్య రోజులా కాక కొంచెం నిరాసక్తతతో కనిపిస్తున్న తన భర్తను చూసి సరోజ ఇలా అంటుంది.
ఏమయ్యా ఏడికిపోతున్నావు ఇంత పొద్దుగాల?
పొలం దగ్గర కొంచెం పనుంది, అందుకే పోతున్నా.
అదేంటయ్యా అంత ఆగంగా చెప్పకుండా పోతున్నావు? చాయైనా తాగావా?
పనుందని చెప్పాను కదా సరోజ, నేను పోతున్నా, కానీ నువ్వు పిల్లలు జాగ్రత్త.
అందుకు సరోజ మనసులో
ఏంది, ఎప్పుడు లేనిది ఇయాల వింత వింతగా మాట్లాడుతుండు.
చంద్రయ్య తన సాగు చేసే పత్తి పొలానికి చేరుకున్నాడు. తన పొలానికి పురుగు మందును పిచికారీ చేస్తున్నాడు. అప్పుడు పురుగుమందు డబ్బా తన మనసులో ఇలా అనుకుంటుంది.
ఏంది చంద్రయ్య ఈరోజు ఏదోలా కనిపిస్తున్నాడు, అయ్యయ్యో నన్ను ఎక్కువ తక్కువ మోతాదులో కలిపేస్తున్నాడే, దీనివల్ల పంటకు నష్టం కలుగుతుందే, ఎలా చంద్రయ్య? ఓ చంద్రయ్య.
హా, ఎవరు?
చంద్రయ్య నేను, పురుగు మందుని. ఏమైంది చంద్రయ్య నీకు? ఇందాక నుండి గమనిస్తున్నా ఏదోలా ఉన్నావు, నన్ను సరైన మోతాదులో కలపట్లేదు, ఏమైంది?
ఏమీ లేదు.
ఏమీ లేకపోతే మరి ఎందుకలా ఉన్నావు?
నా బాధ నీకేమెరుక, చచ్చేన్ని బాధలున్నాయి నాకు.
అన్ని బాధలు ఏమున్నాయి చంద్రయ్య నీకు?
నా కుటుంబ కష్టాలు నీకేం తెలుసు.
కుటుంబ కష్టాలా, ఏంటవి?
నా పెళ్ళాం, పిల్లలకు నేనేం చేయలేకపోతున్నా.
వాళ్ళేమడిగారు, నువ్వేం చేయలేకపోతున్నావు?
పండుగ వచ్చింది, నా పిల్లలకి ఒక జత బట్టలు కూడా కొనలేకపోతున్నా.
నీ వాళ్లకు బట్టలు కొనివ్వడం అంత పెద్ద సమస్య?
నీకో కుటుంబమా పాడా, నీకేం తెలుసు. ఇంట్లో వాళ్ళకి పట్టడన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నా, ఎన్నో అప్పులున్నాయి, వీటన్నింటి మధ్య నేను విసిగిపోయా. చద్దామని వచ్చినా నువ్వు కూడా విసిగించకిక. ఇలా కాదు, నిన్ను పొలానికి వేసే బదులు నా కడుపులో వేసుకొని చస్తా.
అయ్యయ్యో చంద్రయ్య, ఆగు ఆగు నా మాట విను, ఆగు ఆగు నా మాట వినవయ్యా.
ఆ ఏంటి చెప్పు.
కష్టాలు ఎవరికి లేవు, దానికి చావొక్కటే పరిష్కారమా?
నా సమస్యలకి కాదొక్కటే పరిష్కారం.
నువ్వు చనిపోతే మీ ఇంట్లో కష్టాలు తీరిపోతాయా?
ఇప్పుడు ఉండి కూడా వాళ్ళకి నేనేం చేయలేకపోతున్నా, అలాంటప్పుడు నేను బ్రతికితే ఎంత, చస్తే ఎంత?
వద్దు చంద్రయ్య, నా మాట విను, నువ్వు నన్ను తాగడానికి అస్సలు ఒప్పుకోను.
నీ వల్ల నా చావు కూడా ప్రశాంతంగా లేదు, ఇక నీతో కాదు, నేనింకో దారి చూసుకుంటా.
అయ్యో పిచ్చి చంద్రయ్య, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగవయ్యా.
నేను నీ మాట వినను, పో.
ఇలా చంద్రయ్య మందు డబ్బా మాటలు పట్టించుకోకుండా తన దారిలో తాను పయనమైపోతున్నాడు. అలా వెళుతూ ఉండగా దారిలో అతనికి ఓ త్రాడు కనిపిస్తుంది. ఆ డబ్బా కూడా అతని వెనకాలే వస్తూ ఉంటుంది.
ఓయ్ నువ్వు నన్ను ఆపకు, నా వెనకాల రాకు, నువ్వు కాకపోతే ఇదిగో నాకు ఈ త్రాడుంది, దాన్ని వేసుకోవడానికి ఇదిగో నేను పెంచిన చెట్టు కూడా ఉంది.
ఈ సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా చెట్టు తాడు ఇలా మాట్లాడుకుంటున్నాయి. మొదటగా చెట్టు,
ఏంటి గుసగుస?
అందుకు తాడు,
అవును నాకు కూడా వినిపిస్తుంది, ఎవరది?
ఆ అదిగో అది చంద్రయ్య, ఏంటో ఎప్పుడు లేని చంద్రయ్య ఈ వైపు వస్తున్నాడు.
అరే అవును కదా, ఎందుకలా?
ఇంతలో చంద్రయ్య ఆ చెట్టును చేరుకొని తాడుని తీసుకొని చెట్టు మీదకి విసురుతాడు. అప్పుడు తాడు తన మనసులో ఇలా అనుకుంటుంది,
ఏంటి చంద్రయ్య నాతో ఏదో చేస్తున్నాడు.
తన అనుమానం ఇక ఆపుకోలేక తాడు చంద్రయ్యని ఇలా అడిగేసింది.
ఏంటి చంద్రయ్య ఏం చేస్తున్నావు?
ఏం లేదు.
ఏంటి చంద్రయ్య ఏమైంది నీకు?
ఏం లేదని చెప్పాను కదా.
ఏమైందో చెప్పు చంద్రయ్య. చంద్రయ్య ఎలాగో చెప్పడం లేదు, ఇదిగో పురుగుమందు, నువ్వైనా చెప్పు కదా.
అందుకు పురుగుమందు,
అతనికి చచ్చేంత కష్టాలున్నాయంట, చనిపోతాడంట.
అప్పుడు చెట్టు,
అయ్యో అన్ని కష్టాలు వచ్చాయా?
ఇగో మళ్ళీ చెబుతున్నా, నా కష్టాలు చెబితే తగ్గేవి కావు, మీరు నన్ను విసిగించకండి.
అప్పుడు చెట్టు,
చంద్రయ్య తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు, నీ బాధేంటో మాకు చెప్పు. ఇదిగో నువ్వు ముద్దుగా పెంచుకున్న నీ చెట్టుని అడుగుతున్నాను, చెప్పు.
నేను చెప్పేంత వరకు నన్ను చావరిచ్చేట్లేరు కదా. సరే చెప్పే చేస్తా, వినండి. నాకు 2 ఎకరాల పొలం ఉంది, కానీ వర్షాలు లేకపోవడంతో ఒకేకరమే పండించాల్సి వస్తుంది, అది మీకు తెలుసు కదా.
ఓ పిచ్చి చంద్రయ్య, వర్షాలు పడవని ముందుగా తెలిసినప్పుడు అపరాలు కూరగాయ పంటలు వేసుకోవచ్చు కదా.
పంట వేసుకోవడమే కాదు, వాటికి ఉపయోగించే విత్తనాలు కూడా నకిలీవి రావడం, అవి కూడా సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మీకేం తెలుసు.
అందుకే చంద్రయ్య నువ్వు ముందుగా పండించిన విత్తనాలనే తర్వాత పంటకి వాడుకోవాలి.
సరే విత్తనం వేసాం, ఎలా నోలా మొలిసిందనుకుంటే ఈ చీడపీడల బిడ ఎలా తట్టుకునేది?
దీనికి ఎన్నో రకాల మందులు మార్కెట్లో లభిస్తున్నాయి కదా, అంతేకాకుండా సమగ్ర సస్య రక్షణ పద్ధతులను ఉపయోగించడం వల్ల పంటకు ఏ విధమైన నష్టం కలగదు, పురుగులను అరికట్టవచ్చు.
సరే ఇంత కష్టపడి సాగు చేసినా చివరికి గిట్టుబాటు ధర రావడం లేదు, కనీసం పెట్టిన ధర కూడా రావడం లేదు.
ఇంతలో ఇవన్నీ వింటున్న తాడు ఇలా అంటుంది,
చంద్రయ్య ఈ మధ్య ప్రభుత్వం ఎన్నో సబ్సిడీలు అమల్లోకి తెచ్చింది, వాటిని సక్రమంగా వినియోగించుకోవచ్చు కదా. ఇంకా వడ్డీలేని రుణాలు కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. దీనికి నువ్వు వ్యవసాయ అధికారిని సంప్రదించాలి, అతని సలహాలు పాటించాలి.
ఇక చాలు, నా వల్ల కాదు, ఈ బాధలను తట్టుకుంటూ రోజూ చావడం కంటే ఒకేసారి చావడం మేలు, నన్ను చనిపోనివ్వండి.
లేదు చంద్రయ్య, నువ్వు చనిపోవడానికి అస్సలు వీలులేదు. మేము ఇన్ని చెప్పినా చనిపోవాలని ఎలా అనిపిస్తుంది? భూమి నువ్వైనా చెప్పు కదా.
అప్పుడు భూమి, అవును చంద్రయ్య, నువ్వు చనిపోయి ఏం సాధించలేవు. నాకు సేంద్రియ ఎరువుల్ని కలిపి నా పోషక శక్తిని పెంచు, మట్టి పరీక్షలు చేయించు. దీనివల్ల నీకు పంటకయ్యే ఖర్చు తగ్గుతుంది, నువ్వు ఏ పంట వేసుకోవాలో కూడా తెలుస్తుంది.
అందుకు చెట్టు,
చూసావా, ప్రభుత్వం రైతుల మేలు కోసం చాలా పథకాలు అమల్లోకి తేవడానికి ప్రయత్నిస్తుంది.
ఎన్ని అమలులోకి తెచ్చినా మా దాకా వస్తాయా?
వస్తాయి చంద్రయ్య, త్వరలో 100% రుణమాఫీ కూడా చేయబోతుంది మన ప్రభుత్వం.
అవునా?
ఇంతలో భూమి,
అంతేకాకుండా నువ్వు సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర వ్యవసాయం చేసి వాటి వ్యర్థాలను నాకు కల్పవచ్చు కదా. దీనివల్ల నీకు రసాయనిక మందులకయ్యే ఖర్చు తగ్గటమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా జరగదు, మంచి దిగుబడిని పొందవచ్చు.
అవునా?
చూసావా చంద్రయ్య, మీ మేలుకై అందరూ ఆలోచిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న లేనిదే మనుగడ లేదు చంద్రయ్య.
ఇంతలో చంద్రయ్య కూతురు ఆడుకుంటూ ఆ వైపుగా వస్తుంది.
నాన్న, నువ్వు పొలంలో ఉండక ఇక్కడ ఈ తాడుతో ఏం చేస్తున్నావు?
ఏం లేదు బుజ్జి, ఇదిగో నువ్వు ఆడుకోవడానికి ఉయ్యాల కట్టాను, బాగుందా?
చాలా బాగుంది నాన్న, ఉయ్యాల నేను రోజూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటా.
సరే చిట్టి తల్లి.
నాన్న, అమ్మ మన కోసం వేడివేడి బొబ్బట్లు చేసింది, నువ్వు పొద్దుటి నుండి ఏం తినలేదట కదా, పద నాన్న వెళ్దాం.
హా, పద బుజ్జి.
ఇవన్నీ వింటున్న తాడు,
చూసావా చంద్రయ్య, నువ్వుంటేనే నీ కుటుంబం కళ్ళల్లో సంతోషం, నువ్వు చనిపోతే వాళ్ళేం కావాలి?
చంద్రయ్య వాళ్ళు చెప్పిన మాటలను గ్రహించి మనసులో వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చిరునవ్వుతో వాటి వైపు చూశాడు. అప్పుడు అవి చంద్రయ్య ఇప్పటికైనా వాటి మాట విన్నాయని సంతోషపడ్డాయి. ఆ రోజు నుంచి చంద్రయ్య మరెన్నడూ ఆత్మహత్య అనే ఆలోచనని ధరికి రానివ్వకుండా తన భార్య పిల్లలతో ఆనందంగా జీవించాడు. అందుకే మేమంటున్నాం,
రైతన్నా ఒక్క నిమిషం ఆలోచించు, రైతన్నా ఒక్క నిమిషం ఆలోచించు, రైతన్నా ఒక్క నిమిషం ఆలోచించు.
దీనిలోని పాత్రధారులు చంద్రయ్య, నవీన్, సరోజ, అర్చన, పురుగుమందు, అఫ్రీన్, భూమి, శాలిని, చెట్టు, శ్రీకాంత్, లక్ష్మి, అఫ్రీన్, తాడు, రాజశేఖర్, వ్యాఖ్యాత లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ జగిత్యాల కళాశాల.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
పారిశుద్ధ్యం అనేటిది మన దేశంలో మొదటి సమస్య. మన గ్రామీణ ప్రాంతాలల్లా 60% ఇండ్లల్లా మరుగుదొడ్ల సదుపాయం లేదని జాతీయ శాంపిల్ సర్వే సంస్థ చెప్పిందంట. ఈ స్థితి ఇప్పటికీ గట్లనే ఉంది. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితుల వల్ల ఆరోగ్య రక్షణ లేకపోవడంతో వారి మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అందరికీ మరుగుదొడ్లు కట్టిస్తారట, దాన్నే స్వచ్ఛ మిషన్ అంటుర్రు. మన ప్రధాని నరేంద్ర మోదీ సారు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిర్రు.
ఈ కార్యక్రమం 2 అక్టోబర్ 2014 గాంధీ జయంతి రోజునే షురు చేసిండ్రు. ఇది 5 ఏళ్ల పాటు నడుస్తుందట. 2019 నాటికల్లా దేశంలో బహిరంగ మల విసర్జన అన్నది లేకుండా చేయాలన్నదే స్వచ్ఛ భారత్ లక్ష్యం.
స్వచ్ఛ భారత్ గురించి మన ప్రధాని మోదీ సార్ కూడా మాట్లాడిండు. మన భారతదేశ కోట్ల ప్రజలు మన పరిసరాలను అపరిశుభ్రం చేయను, చేయనివ్వను అని ఆజ్ఞ తీసుకోవాలి. మన మహాత్మా గాంధీ ఆంగ్లేయుల నుండి మనకు విముక్తి కలిగించిండు కదా, మనం కూడా మన భారతమాతను అపరిశుభ్రత నుండి విముక్తి చేయాలి. ఇది మనందరి బాధ్యత, దీనికి మన అందరి సహకారం కావాలి కదా. ఈరోజు నేను మీ వద్దకు మీ 1 సంవత్సరంలో 100 గంటల సమయాన్ని మన భారతదేశం కోసం కేటాయించండి అని అడగడానికి వచ్చాను. ప్రతి వారం 2 గంటలు, కేవలం 2 గంటలు స్వచ్ఛతా నినాదాలతో ప్రతి ఇంటికి వెళ్దాం. స్వయంగా నేనే చీపురు పట్టుకుని స్వచ్ఛత కోసమై బయలుదేరుతున్నాను. మీరందరూ నాతో కలిసి అడుగేయండి. భారతదేశం పైన అపరిశుభ్రత అనే ఒక కళంకం ఉంది, దాన్ని తరిమేద్దాం.
ఒక్క అడుగు స్వచ్ఛత వైపు. చూసిండ్రా, స్వయంగా మన ప్రధానమంత్రి సారు స్వచ్ఛతను పాటించాలి అని ఎంత మంచి చెప్పిండ్రు.
స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ లో 2 విభాగాలుంటాయి. మొదటిది పట్టణ విభాగం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తుండ్రు. ఇంకొకటి గ్రామీణ విభాగం, ఇదేమో కేంద్ర త్రాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తారు.
అసలు ఈ మిషన్ ప్రధాన అంశాలు మీకు తెలుసా? బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, అపరిశుభ్ర మరుగుదొడ్లను ఫ్లష్ టాయిలెట్లుగా మార్పు, మానవీయ శుద్ధి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఘన పదార్థాల నిర్వహణ అని. ఈ కార్యక్రమంలో అన్ని అంటే ఇంకా 4041 చట్టబద్ధమైన పట్టణాలల్లా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు అందించుడు, సమాజ మరియు ప్రజా మరుగుదొడ్లు కట్టించుడు, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ ఇవన్నీ చేశారు. ఈ పథకం కింద 1 కోటి కుటుంబాలు లబ్ధి పొందేటట్లు చేశారట. కమ్యూనిటీ మరుగుదొడ్లకి 2.5 లక్షల సీట్లు, ప్రజా మరుగుదొడ్లకి 2.6 లక్షల సీట్లు, ఇంకా అన్ని పట్టణాలకు ఘన వ్యర్థాల నిర్వహణ సమకూరుస్తుందట.
పారిశుద్ధ్యం ఇంకా ప్రజారోగ్యం సంబంధాల గురించి పౌరులలో అవగాహన తీసుకొస్తారంట. ఆరోగ్యకరమైన పారిశుద్ధ్య పద్ధతుల గురించి ప్రజలలో మార్పు తీసుకురావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిషన్. ఈ లక్ష్యాలను నెరవేర్చనీకే సిద్ధాంతాలు రూపొందించి వాటిని అమలుపరచనీకే స్థానిక సంస్థలని హుషారు చేయాలని, దీంట్లల్లా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని, గిట్లాగివన్నీ లక్ష్యాలు పెట్టుకుందంట ఈ మిషన్.
ఇంకా వీటన్నిటికీ అయ్యే ఖర్చును మన కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి భరిస్తాయట. ఈ పథకాలకి రాజకీయాలతోటి సంబంధమే లేదట. అవును చిన్నమ్మా, ఇదంతా మంచిగానే ఉంది గాని ముందుగాలను చెప్పినావు కదా మరుగుదొడ్లు కట్టిస్తారని, అదెట్లనో జర చెప్పు చిన్నమ్మా.
ముందుగా పథకం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించి వారి జీవనోపాధులను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎక్కువ కాలం మన్నిక గల సుస్థిర ఆస్తులు కల్పించడం, గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ వసతుల కల్పనలు వేగవంతం చేయడం ద్వారా గ్రామీణ మహిళల గౌరవాన్ని కాపాడడం, ఎలాంటి ఖర్చు లేకుండా హాయిగా ఆరుబయట అవకాశం ఉండగా మరుగుదొడ్డి అవసరమా అని ఎంతో మంది గ్రామీణ నిరుపేదలు అనుకోవచ్చు. కానీ దీనికి కూడా చాలా కారణాలున్నాయి. పారిశుద్ధ లోపం వలన తాగే నీరు, గాలి, ఆహారం మరియు పరిసరాలు కలుషితమవుతున్నాయి. మనకు కలిగే సుమారు 80% వ్యాధులు నీరు మరియు పారిశుద్ధ లోపం వలన, కలుషితమైన నీరు తాగడం వలన వస్తున్నాయి. మలంలోని క్రిములు గాలి నీటి ద్వారా వ్యాపించబడి గ్రామీణ ప్రాంత ఇండ్లల్లో పరిసరాలలో నీటిని ఇంకా ఆహార పదార్థాలను కలుషితం చేయడం జరుగుతున్నది. దీని ద్వారా డయేరియా, టైఫాయిడ్, కలరా, పోలియో, కామెర్లు మొదలైన వ్యాధులు బారిన పడుతున్నారు. మురుగునీటిలో పెరిగే క్రిముల వలన మలేరియా, బోదకాలు వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. అంతేకాక శిశు మరణాల రేటు కూడా పెరుగుతున్నది. ఇంకో విషయం ఏంటంటే మన గ్రామాల్లో సగటున ప్రతిరోజు 10 క్వింటాల మలం వెదజల్లబడుతున్నది. దీనివల్ల ఎంత జల కాలుష్యమో ఊహించండి. ఇందులో కూడా 1% మన ఆహార పానీయాల్లో చేరి సుమారు 4 గ్రాముల మలం ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం తినే ఆహారం ఇంకా నీటి ద్వారా తీసుకుంటున్నాం. ఇది ఎంత అసహ్యం ఊహించండి. చాలా కుటుంబాలకు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయా? ఇదంతా తెలిసిన వాళ్ళు తప్పకుండా మరుగుదొడ్డి కావాలనే అనుకుంటారు. మరి మీరు కూడా మరుగుదొడ్డిని నిర్మాణం చేసుకోవాలంటే అందుకు కావలసిన అర్హతలు తెలుసా? చెప్తాను. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు, ఎగువ ఉన్న కుటుంబాల వారిలో షెడ్యూల్ కులాలు, తెగలు, సన్న మరియు చిన్నకారు రైతులు, ఇల్లు కలిగి భూమి లేని వారు మాత్రమే అర్హులు. ఇందిరా ఆవాస్ యోజన మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల క్రింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు. గతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణము ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందినట్లయితే వారు అనర్హులు. స్వచ్ఛ భారత్ మిషన్ తమవంతు కృషి ఎంత చేసినా లక్ష్యాన్ని మాత్రం విధిగా చేరుకోలేకపోతుంది. అందుకే ప్రజల్ని చైతన్యపరిచి లక్ష్యం వైపుగా నడిపించేందుకు స్వచ్ఛ గ్రామ్ పురస్కార్ అనే పథకాన్ని మన భారత ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామాల్లోని ప్రజల జీవనశైలిని మార్చి వారి జీవిత నాణ్యతను పెంపొందించి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం. అందుకోసం పారిశుద్ధ పనులు చేపడుతోంది. అంతేకాక పారిశుద్ధం వైపు ప్రజలకు మక్కువ కలిగించి తమ గ్రామాలన్నీ నిర్మలంగా ఉంచుకునేందుకు మరింత విధిగా ముందుకు రావాలని, ఏ గ్రామమైతే పారిశుద్ధం దిశగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో ఆ గ్రామానికి పురస్కారాన్ని అందించి వాళ్లను ఉత్తేజపరచడం స్వచ్ఛ గ్రామ్ పురస్కార్ ద్వారా చేస్తోంది. పూర్తిగా పారిశుద్ధాన్ని పాటిస్తూ బహిరంగ మలమూత్ర విసర్జన అరికట్టిన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బ్లాకులకు స్వచ్ఛ గ్రామ్ పురస్కార్ అందిస్తుంది. ఇదంతా మనకెందుకు అనుకుంటున్నారా? ఏ గ్రామ పంచాయతీల గురించో మనకెందుకు? మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని పూర్తి పారిశుద్ధ్యం పాటిస్తే మన గ్రామం కూడా నిర్మలమవుతుంది, పురస్కారాన్ని కూడా పొందగలదు. ఇది మీ ముందడుగుతోనే సాధ్యం. మరి స్వచ్ఛ గ్రామ్ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వివిధ అంశాలను తెలుసుకుందాం. సురక్షితమైన పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన పర్యావరణం వైపు ప్రజలని ప్రోత్సహించడం, గ్రామ పంచాయతీలు ప్రజల బహిరంగ మల విసర్జనను అరికట్టి ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణను చేపట్టే విధంగా పంచాయతీరాజ్ శాఖను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన పర్యావరణ దిశగా గ్రామ ప్రజల పనులను కొనసాగింపజేయడం, స్వచ్ఛ భారత్ అభియాన్ అమలు పరచడానికి సామాజిక సమీకరణ పట్ల ప్రేరక పాత్రని పోషించే విధంగా వివిధ సంస్థల్ని ప్రోత్సహించడం. ఏదైనా గ్రామ పంచాయతీలో నివాసాలన్నీ తమ గ్రామ పరిసరాలలో బహిరంగ మల విసర్జితాన్ని అరికట్టాలనే నినాదాన్ని స్వీకరించి ముందుకు నడుస్తున్నాయో ఆ నివాసాలు అధికారిక గ్రామ పంచాయతీ క్రింద మంచినీటి మరియు పారిశుద్ధ వసతులు పొందుతుందో వారు పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ గ్రామ పంచాయతీ పురస్కారానికి కావలసిన అన్ని అర్హతలను సాధించి ఉండి త్రాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ వారిచే గుర్తించబడి ఉండాలి. మన గ్రామం పారిశుద్ధం వైపు చేపట్టే పనులకు కూడా మార్కులు వేస్తారు. వాటిని బట్టే పురస్కారానికి ఎంపిక చేస్తారు. మరి ఆ విధానాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటే 50 మార్కులు, పాఠశాల పారిశుద్ధానికి 8 మార్కులు, అంగన్వాడీ పారిశుద్ధానికి 8 మార్కులు, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద నీటి సరఫరాని పొందితే 10 మార్కులు, విద్యా సమాచారం ఇంకా విస్తరణ అంశాలకు 9 మార్కులు, ఘన పదార్థాల నిర్వహణకు 5 మార్కులు, ద్రవ పదార్థాల నిర్వహణకు 10 మార్కులు, ఇలా మొత్తం 100 మార్కులలో 90 మార్కులు గనక మన గ్రామ పంచాయతీ సాధిస్తే పురస్కారం పొందవచ్చు. పురస్కారానికి ఎంపికైతే పంచాయతీరాజ్ శాఖలకు అవార్డు డబ్బును అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖలకు మెమోలు అందజేస్తారు. డబ్బుని గ్రామ జనాభాని బట్టి ఇవ్వడం జరుగుతుంది. 1000 లేదా అంతకన్నా తక్కువ జనాభా ఉంటే 1,00,000 రూపాయలు, 1000 నుంచి 2000 మంది జనాభా ఉంటే 2 లక్షలు, 2 నుంచి 5000 మధ్య ఉంటే 4,00,000 రూపాయలు, 5,000 నుండి 10,000 మధ్య ఉంటే 8,00,000 రూపాయలు, 10,000 కన్నా ఎక్కువ జనాభా ఉంటే 10,00,000 రూపాయలు మంజూరు చేస్తారు. జిల్లా నీటి మరియు పారిశుద్ధ మిషన్ గ్రామ పంచాయతీల నుండి దరఖాస్తులను స్వీకరించి పురస్కారానికి తగిన గ్రామమా కాదా అని పరీక్షించి అర్హత కలిగిన గ్రామాల పట్టికను రాష్ట్రానికి పంపుతుంది. ఆ పట్టికలోని మొత్తం ఎంపికైన గ్రామాల్లో 25% గ్రామాలని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన గ్రామానికి పురస్కారాన్ని డబ్బుని అందజేస్తారు. అవార్డుని ప్రకటించినప్పుడు 25% నిధుల్ని విడుదల చేస్తారు. మిగతా 75% గ్రామ పంచాయతీ పేరు మీద 2 సంవత్సరాల పాటు జమ చేస్తారు.
మీరు మేము కలిసి ఇప్పుడు ఒక ప్రమాణం చేద్దాం.
మన గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కుళాయిలు ఉండేలా చూసుకుందాం. మరుగుదొడ్డి ఉన్న ఇంటికే మన ఆడపిల్లను పంపిద్దాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో జున్నుతో తయారు చేసే కిచిడి గురించి తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో వినేద్దాం. జొన్న కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ 100 గ్రాములు, పెసరపప్పు 50 గ్రాములు, మిరియాలు 1/2 టీ స్పూను, ఉల్లిపాయ చిన్నది, నూనె 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నీరు 1/2 లీటర్. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరొకసారి: జొన్న రవ్వ 100 గ్రాములు, పెసరపప్పు 50 గ్రాములు, మిరియాలు 1/2 టీ స్పూను, ఉల్లిపాయ చిన్నది, నూనె 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నీరు 1/2 లీటర్. ఇక తయారీ విధానం వినేద్దాం. జొన్న రవ్వ ఉడకడానికి ఎక్కువ నీరు సమయం అవసరం, కాబట్టి ముందుగానే తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. పెసరపప్పును సరిపడినంత నీరు పోసి ముందుగానే నానబెట్టాలి. బాగా కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు మిరియాలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పెసరపప్పు వేసి కొంచెం నీరు పోసి ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఉడికించిన జొన్న రవ్వ ఉప్పు వేసి కలిపి దించాలి. విన్నారు కదా, మనందరి నోరూరించే జొన్న కిచిడి తయారీ విధానం ఎంత త్వరగా చేసుకోవచ్చునో కదా. ఇంకెందుకు ఆలస్యం, చకచక చేసేసుకుంటారు కదా. మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి: జొన్న రవ్వ ఉడకడానికి ఎక్కువ నీరు సమయం అవసరం, కాబట్టి ముందుగానే తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. పెసరపప్పును సరిపడంత నీరు పోసి ముందుగానే నానబెట్టాలి. బాగా కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు మిరియాలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పెసరపప్పు వేసి కొంచెం నీరు పోసి ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఉడికించిన జొన్న రవ్వ ఉప్పు వేసి కలిపి దించాలి. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు ఏంటో ఒకసారి వినేద్దాం. ఆరోగ్య లాభాలు: ఆల్జీమాస్ వ్యాధిని తగ్గించుకోవచ్చు, కంటి శుక్లంను నివారించుకోవచ్చు, శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. పోషక విలువలు: పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయి, నియాసిన్, థయామిన్, విటమిన్లు అధికంగా లభిస్తాయి, ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. విన్నారు కదా శ్రోతలు, జొన్నల వలన ఎన్ని లాభాలు ఉన్నాయో. వచ్చే వారం మరి ఒక పోషక వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు, ధన్యవాదములు. విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, శారద కథ వినే ఉంటారు కదా, శారద అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం వాయిద్యం. శారద అనే వాయిద్యాన్ని వాయిస్తూ కథను చెబుతారు, కాబట్టి దీనికి శారద కథ అని పేరు. శారద కథలు చెప్పే వారిని శారద గాన్రు అని పిలుస్తారు. బుడిగె జంగాలలో ఒక వర్గం వారైన ఈ శారద గాన్రు కథలు చెబుతూ అన్ని కులాల వారిని అడుక్కుంటారు. శుభకార్యమైన, దినమైన, మాసికమైన వీరు కథలు చెబుతారు. దాదాపు 6 గంటల కథ చెబుతారు. పురుషులు కథ చెబితే స్త్రీలు వంత పాడుతూ ముంత వాయిద్యాలు వాయిస్తారు. సాధారణంగా వంతపాడి స్త్రీలు కథకుని భార్యలై ఉంటారు. శారద గాన్రు సాధారణంగా 2 భార్యలను కలిగి ఉంటారు. కథకుడు శారదను కుడిభుజం మీద పెట్టుకుని ఎడమ చేతి బొటన వేలుకు అందెలు ధరిస్తారు. ఈ వాద్యాలు వీరే తయారు చేసుకుంటారు. గతవారం 2వ ప్రశ్న, ఏ జానపద రీతిని వీరనాట్యమని కూడా అంటారు? దీనికి సరైన సమాధానం పేరిణి. ఇది వీరులను చేసే వీరనాట్యం, సైనికులకు యుద్ధానికి సన్నద్ధం చేసే నృత్యం, శత్రువుల ముందు తలదించకూడదని ధైర్యం నూరిపోసే నాట్యం. ఈ నాట్యంలో పాదాల కదలిక శత్రు సైన్యం మీదికి ఉరికినట్లుగా ఉంటుంది. చేతులు ఆడుతున్న తీరు ఖడ్గ విన్యాసాన్ని తలపిస్తుంది. విప్పారిన కళ్ళు భయకంపితుల్ని చేస్తాయి. మారుతున్న కనుబొమ్మలు ఎదుటివాడి గుండెల్లో దడ పుట్టిస్తాయి. ఇది కేవలం పురుషులు మాత్రమే ఆడే నాట్యం, అందుకే యోధుల నృత్యం అంటారు. యుద్ధరంగానికి వెళ్లబోయే ముందు శివుడు ముందు నాట్యాన్ని భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. నాట్యం చేస్తూ ఆ ముక్కొంటిని తమ దేహంలోనికి ఆహ్వానించి అవేకికమైన అనుభూతిని పొందుతారు. అదే లాస్య ప్రధానంగా సాగితే పేరిని నృత్యంగా చరిత్ర చెబుతోంది. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు బీరేఖ, బీర్కూర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. 2వ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపినవారు వై రవి, మహబూబ్ నగర్, జి సంపత్, వెంపాడ్, డాక్టర్ స్వరూప, దోమల్గూడ. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. మొదటి ప్రశ్న, HbA1c పరీక్ష ఎవరు చేయించుకోవాలి? ఏ మధుమేహులు, బి అధిక రక్తపోటు కలవారు. ప్రశ్న మరొకసారి, HbA1c పరీక్ష ఎవరు చేయించుకోవాలి? ఏ మధుమేహులు, బి అధిక రక్తపోటు గలవారు. 2వ ప్రశ్న, TSH పరీక్ష దేనిని తెలుపుతుంది? ఏ థైరాయిడ్ రుగ్మత సంబంధించిన వివరాలను, బి గుండె పనితీరును. ప్రశ్న మరొకసారి, TSH పరీక్ష దేనిని తెలుపుతుంది? ఏ థైరాయిడ్ రుగ్మత సంబంధించిన వివరాలను, బి గుండె పనితీరును. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నెంబర్ మరొకసారి 9492927422 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.